13వ వచనం నుంచి 18వ వచనం వరకు. తెసలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. చదువుతాను, దయచేసి మీరు చూడండి. వాయిస్ క్లియర్ గానే ఉందనుకుంటాను. రైట్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నామా ప్రభా. ఇది నీ వాక్యం, మాతో మాట్లాడండి. ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మా జీవితాలని ఎరిగిన దేవుడు కనుక ప్రభా, పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిని సమృద్ధిగా ఉంచండి. ఇది నీ వాక్యం గనక, నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకలేము గనక, మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. నన్న వాయిస్ మీకు క్లియర్ ఉందనుకుంటాను. థ్యాంక్ యూ. తెసలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఈ పత్రిక పౌలే రాశారు 51-52వ క్రీస్తు శకంలో. ఎందుకంటే ఈ రెండు పత్రికల్లో కూడా ఎక్కువగా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే రెండవ రాకడ గురించి. తెసలోనిక పత్రిక 1 కానీ 2 కానీ ఎక్కువగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి చూస్తాం మనం. అది ఈ సందర్భంలో కూడా మనం 13వ వచనం నుంచి 18వ వచనం గాని తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి చూసుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు మనం ఎలా జీవించాలి, మనం ఎట్లా ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. సో కాబట్టి ఈ రెండవ రాకడ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి రాసినటువంటివి విషయాలు. మనము రెండవ రాకడ గురించి మనకెట్లా తెలుసో ఎంత తెలుసో మనకు తెలియదు, కాని తెస్సలోనికులకు రెండవ రాకడ గురించి చెప్పినప్పుడంట పాపం వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వస్తున్నాడు కదా అనేసి పనులన్నీ మానేసుకుని కూర్చున్నారంట. ఇంకేం చేయటం అని భయంతో అన్ని మానేసి కూర్చున్నారంట. కూర్చుంటే ఆయన ఏం చేస్తున్నారంటే, మీరు అట్లా పని చేసుకోకుండా కూర్చోకూడదు, కష్టపడి పనిచేసి మిగతా వాటి అన్నిట్లో యాక్టివ్గా ఉండాలి, దేవుడు వస్తున్నాడు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత అట్లా నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఇక వస్తున్నారులే అనేసి భయంతో ఏం చేయకుండా ఖాళీగా ఉంటా ఉంటే అది మంచిది కాదు. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది అలా ఉంటారు, ఇంకా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఏం పని చేసుకోకుండా ఉంటే దేవుడు వస్తాడు కదా తీసుకెళ్లిపోతాడనే ఉద్దేశం కలిగి ఉంటారు. అది చాలా తప్పుడు అభిప్రాయం. మనం ప్రార్థన చేస్తూనే వాక్యాన్ని ధ్యానిస్తూనే సహవాసం కలిగి ఉంటూనే సువార్త చెప్తూనే కష్టపడి పనిచేస్తూనే మనం దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. చాలా మంది ప్రకటన గ్రంథం చదివినప్పుడు గాని యేసు ప్రభు వారి రాకడ సూచనలు చూసినప్పుడు గాని ఇంకా అంత అయిపోయింది, ఇంకా మనం ఇంకేం చేయదులే అనేసి ఖాళీ కూర్చుంటూ పనులన్నీ వదిలేసి కష్టపడి పని చేయటం, దేవుని కోసం జీవించటం అనే విషయాలు వదిలేసి ఇంకంత అయిపోయిందిలే అన్నట్టు కూర్చుంటారంట. అది చాలా తప్పుడు అభిప్రాయం. అయితే తెసలోనికలు కూడా అట్లా చేశారంట. అయితే వాళ్ళలో కూడా కొన్ని చనిపోయిన వాళ్ళు మరి ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆ డౌట్లు ఉండేవి వాళ్ళకి. మరి యేసు ప్రభు రాకడలో మనం ఎట్లా ఉంటాము అని వాళ్ళకు సందేహాలు ఉండేవి. అయితే వీళ్ళు చాలా శ్రమలు గుండా వెళ్తున్నారు. మంచి ప్రేమించే సంఘం తెసలోనిక సంఘం. వాళ్ళు శ్రమలు ఉన్నాయి వాళ్ళలో, చాలా రకరకాల దుఃఖాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే పౌలు ఈ పత్రికను రాస్తూ వాళ్ళతో ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అయితే నిరీక్షణ ఎవరికి లేదు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించలేదో, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఆయన నిజమైన దేవుడని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి అంగీకరించలేదో వాళ్ళే నిరీక్షణ లేని వాళ్ళు. అంటే వాళ్ళలాగా మీరు దుఃఖపడద్దు, వాళ్ళలాగా చింతపడద్దు, వాళ్ళలాగానే మీరు ఉండకూడదు, వాళ్ళలాగా మీరు ప్రవర్తించకూడదు. నిరీక్షణ లేని వాళ్ళు ఎవరు? అసలు నిరీక్షణ అంటే ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువాడు వారు మొదటి రాకడ వచ్చింది, ఆయన ఈ లోకంలోనికి దిగొచ్చాడు, జన్మించాడు కన్యా గర్భం ద్వారా, మన పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. అయితే తిరిగి లేచి వెళ్ళిపోయాడు పరలోకానికి. వెళ్ళిపోయే ముందు శిష్యులకు చెప్పాడు ఈ సువార్త ప్రకటించమని. శిష్యులంతా ప్రకటించారు, ఇప్పుడు కూడా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు. అంతేకాదు, ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు, ఆయన వస్తాడు తప్పకుండా అని సువార్త మనకు ప్రకటించబడ్డది. అంతే కదా, సువార్త అంటే వాస్తవానికి జనన మరణ పునరుత్థానం రెండవ రాకడ కూడా కలిపి చెప్పేదే సువార్త. ఇప్పుడు మొదటిసారి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రెండవసారి వస్తాడంట. రెండవది, మన పాపాలు క్షమించాడు అనడానికి నిదర్శనం ఏంటంట అంటే, ఆయన ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తాడంట. అది రుజువు. నా పాపాలు క్షమించబడ్డాయి కదా, మరి నేను చనిపోతే పరలోకానికి వెళ్తా కదా? లేదు, వాస్తవానికి ఆయన రాకంటే ముందు చనిపోతే పరలోకానికి వెళ్తాము, కానీ చనిపోక ముందే ఆయన వస్తే కనుక ఆయన మనల్ని డైరెక్ట్గా తీసుకెళ్తాడు. ఇది వాగ్దానం. ఖచ్చితంగా వస్తాను అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మనకు ఎఫెసి పత్రికలు చూస్తాం మనం, ముద్రించాడట మనకు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. విమోచన దినం వరకు అనంటే మనం అంతం వరకు, యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు మనల్ని ముద్రేసి ఉంచాడంట పరిశుద్ధాత్మ దేవుని చేత. అంటే పక్క వస్తాడని కదా దాని అర్థం. ఆయన వస్తాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడంట. ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడట. దాని అర్థం ఏంటంటే ఆయన ఖచ్చితంగా వస్తాడని దాని అర్థం. ఖచ్చితంగా వస్తాడు. ఈ లోకంలో చాలా రకరకాలుగా చాలా మంది అంటారు, నిజంగా వస్తాడా, వస్తాడా, అసలు నిజంగా అసలు రాకడుందా, లేదని కొంతమంది వాదన, కొంతమంది ఉందని వాదన. అసలు రుజువు ఇంత చక్కగా ఉంటే వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇంకా మిగతా చోట్ల ఉంది. ఆయన మనల్ని ముద్రించాడంట. ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకనంట. ఆయన పక్కా వస్తాడని మన పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడంట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వటాన్ని ఏమన్నారంటే భయాన, భయాన అంటే అడ్వాన్స్గా ఇచ్చాడంట. అంటే ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకునే ముందు ఏం చేసుకుంటాడు, ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. ఎంగేజ్మెంట్ అనంటే ఖచ్చితంగా పెళ్లి జరుగుద్దనే కదా. ఎంగేజ్మెంట్ అయింది అనంటే పెళ్లి కోసం వెయిట్ చేస్తారు, పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. ఎవరైనా ఇంటికి కిరాయికి వెళ్లి మనం అడ్వాన్స్ పే చేస్తాం. అడ్వాన్స్ పే చేస్తే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మేము వచ్చి మేము ఈ రూమ్ లో కిరాయికి ఉంటాము, ఎవరికి ఇవ్వద్దు అని. ఓనర్ కూడా ఎవరికి ఇవ్వడు. ఒకవేళ ఈ ఓనర్లు డబ్బుకి ఆశపడి ఇంకా దేనికన్నా ఆశపడే వాళ్ళు మనసును మార్చుకుంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాటలో మోసం చేయడు. ఎందుకనంటే ఆయన దేవుడు. మనం మనుషులం, ఒకవేళ ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ మోసం చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా కాదు, ఖచ్చితంగా వస్తాడంట. ఎందుకు అంటే ఎవరు చెప్పారు ఆ మాట? ఆయనే అన్నాడు. ఆయన దేవుడు, ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారట. మరి ఏంటి ప్రభా ష్యూరిటీ అనంటే, ఏంటి ప్రభా ష్యూరిటీ అనంటే నేను పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చానుగా, అంటే నేను ఖచ్చితంగా వస్తానని. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఇంతకంటే రుజువు మనకేం కావాలి? ఆయన ఖచ్చితంగా వచ్చి మనల్ని తీసుకెళ్లటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచాడంట. ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, ఆయన మనల్ని ఆయన విషయాలని మనకు అర్థం అయ్యేలా చేస్తాడంట. అందుకనే ఆయన ఆయనని మనలో ఉంచాడంట. అయితే నిరీక్షణ అని అంటే ఆయన వస్తాడు తప్పకుండా అని మనం వెయిట్ చేసి చూడటమే. ఆయన వస్తాడు తప్పకుండా, ఆయన వస్తాడు తప్పకుండా అని రుజువు చేయించాడు ఆయన మనల్ని పరిశుద్ధాత్మ దేవుని నుంచి. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఆయన వాక్యాన్ని అర్థం చేసుకున్నట ఖచ్చితంగా వస్తాడు అని మనం కూడా వెయిట్ చేస్తామంట. దాన్నే మనం ఏమంటామంటే నిరీక్షణ అన్నాం. ఇది ఎవరికుంటది? నిజంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నిజమైన దేవునిగా అంగీకరిస్తారో, ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటారో, వాళ్ళే రక్షించబడతారు, వాళ్ళకే మారుమనసు ఉంటుంది, వాళ్ళలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, వాళ్ళే నిరీక్షణ కలిగి ఉంటారంట. మరి మిగతా వాళ్ళు ఎవరు? అన్యులు. ఎవరైతే మారుమనసు పొందలేదో, కొంతమంది క్రైస్తవులు కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకు నిరీక్షణ లేదు, వాళ్ళకు మారుమనసు లేదు కాబట్టి నిరీక్షణ లేదు. అన్యులు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు తెలుసంట, కొంతమంది వినలేదు, కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారంట, నువ్వు మాకు అవసరం లేదు. వాళ్ళెవరు? వాళ్ళకి నిరీక్షణ లేదు. ఎందుకనంటే వాళ్ళకు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారని వాళ్ళని అడిగితే, వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళు ఏమంటారంటే, బతుకుతున్నాం. మీరు ఎందుకు బతుకుతున్నారండి అని అంటే, మేము పిల్లలుగా అంటాము, తర్వాత చక్కగా మంచిగా చదువుకోవాలి, మంచి జాబులు రావాలి, మంచిగా సంపాదించాలి, మంచిగా అన్ని చక్కగా ఉండాలి, పిల్లలు కనాలి, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, మంచిగా ఎకరాలు భూమి కొనుక్కోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, చచ్చిపోతా. అంతేనండి, అంత ఇంకేముంది అంటే, పుట్టడం, మంచిగా చదువుకోవటం, జాబ్ చేయటం, పెళ్లి చేసుకోవటం, పిల్లలు కంటం, మంచిగా అన్ని కట్టుకోవటం, తినటం, తాగటం, ఉండటం, ఓ రోజు చనిపోవటం, ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి అని అంటారు. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాలు చూస్తే అర్థమవుతుంది. అందుకనే వాళ్ళ జీవితం అంతా కూడా కేవలం డబ్బుల కోసం, ఇండ్ల కోసం, సెటిల్మెంట్ కోసం, దీనికోసమే ఎగబడతారు, కష్టపడతారు, దీనికోసమే చంపుకుంటారు, కొట్లాడుకుంటారు, గొడవలు ఉంటాయి, అన్ని వీటి కోసం ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి పోతారో తెలియదు. వాళ్ళు ఎందుకోసం బతుకుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనకు అట్లా కాదు. వాళ్ళు ఏమని రాస్తున్నారంటే మనం కూడా అట్లే ఉన్నామా? వాళ్ళకి నిరీక్షణ లేదు, అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దుఃఖపడతారంట. వాళ్ళు దుఃఖపడతారంట, వాళ్ళు కొట్లాడుకుంటారంట, వాళ్ళంత పిచ్చి పిచ్చిగా చేస్తారంట, కన్ఫ్యూజ్ అవుతారంట, ఈ లోకం కోసమే బతుకుతారంట, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తారంట. వాళ్ళు ఎప్పుడు బాధపడుతుంటారంట. ఎందుకు? ఎందుకనంటే ఇది లేదే, అది లేదే, ఇదేం చేద్దాం, అదేం చేద్దాం అని ఎక్కువగా టెన్షన్ ఉంటుందంట. ఎక్కువగా వాటి విషయంలో దుఃఖపడతా ఉంటారంట. అయ్యో మేము మేము ఏం చేయాలి, రేపేం చేయాలి, తర్వాత ఏం చేస్తాం, ఇది అయిపోయింది, అది అయిపోయింది, వీటి మీదే మనసు వాళ్ళకంత. కానీ వాళ్ళకి ఎందుకు బతుకుతున్నవారంటే వాళ్ళకి తెలీదు, కానీ మనకు తెలుసంట. ఎందుకనంటే నేను పాపాలు ఒప్పుకున్నాను, నిజమైన దేవుడు ఎవరో నాకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, అది నా నిరీక్షణ. నేను ఒకవేళ చనిపోకపోతే సడన్ గా ఎప్పుడొచ్చేది తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ టక్కన మధ్యాకాశానికి వచ్చేస్తాడు, ఆయన నన్ను తీసుకెళ్లిపోతాడు, కాబట్టి ఆయనతో పాటు నేను ఉంటాను, అది నా నిరీక్షణ. అంటే చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, అందుకనే వాళ్ళు ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు గురి ఒక గమ్యం లేదు. ఎందుకు బతుకుతున్నారు పాపం వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉంటామంట. ఎందుకు? మిగతా వాళ్ళలాగా మీరు దుఃఖపడద్దు, దుఃఖపడకుండా ఉండాలని ఈ విషయాలు చెప్తున్నా మీకు. మనలో ఎంత నిరీక్షణ ఉండాలి, ఎంత ఆయన కోసం ఎదురు చూడటం ఉండాలి. బిల్లీ గ్రహం గారి మమ్మీ అంట, వాళ్ళ మమ్మీ అంట, రోజు పొద్దున్నే లేచి ఇట్లా అనేదంట, ప్రభా ఈరోజు వస్తావా, ఈరోజు వస్తున్నావా అని రెడీగా ఉండేదంట. ఆ విధంగా ప్రార్థన చేసేదంట, సంతోషంగా ఆనందంగా, ప్రభు ఈరోజు వస్తున్నావా. ఎంత ఆతృత, ఎంత ఉత్సాహం, ఎంత సంతోషంతో ఎదురు చూసేది, ఆ విధంగా ప్రార్థన చేసేదంటే బిల్లి గ్రహం గారి మమ్మీ. రోజు వెళ్ళి మనకి ప్రార్థన చేశాడంట. అట్లా ఈ విషయాన్ని ఎందుకు మనం ఆలోచిస్తున్నామనంటే, యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా రెండవ రాకడ ఉంది, ఆయన వస్తాడు. మిగతా వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే లోకంలో అంతా ఏం చేస్తారనంటే వాళ్ళకు నిరీక్షణ లేదు, వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారంట, వాళ్ళు ఎందుకోసం బతుకుతున్నారో వాళ్ళకి తెలియదంట. కానీ మనకు తెలుసు, మనకి నిరీక్షణ ఉంది, మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జీవితం కొన్ని రోజులే, ఆయన వస్తున్నాడు, తప్పకుండా వస్తున్నాడు. ఈ జీవితం కొన్ని రోజులు మాత్రమే బతకాలి. అసలు జీవితం అంటే ఇది కాదు, మనం ఆయనతో పాటు ఇళ్ళకాలం ఉండేది జీవితం. ఎందుకంటే ఇది 60, 70, 80, 90 సంవత్సరాలు బతుకుతాము మ్యాక్సిమం, ఉంటే అంత ఆయుష్ ఉంటే చనిపోతాం. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? నరకం గాని పరలోకం గాని. మరి నరకంలో గాని పరలోకంలో గాని ఎంతకాలం జీవిస్తాం? అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఈ భూమి మీద జీవించే జీవితమే గొప్పది అనుకుంటున్నారు. అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభించబడతారు. ఈ జీవితానికే చాలా గొప్పలు చెప్పుకోవటం, ఈ జీవితాన్ని చాలా అబ్బా నా వల్ల కావట్లేదు అనుకోవటం, ఈ జీవితమే గొప్పది అని చాలా మంది ఎగిసిపడతా ఉంటారు. కానీ వాస్తవానికి అసలు జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే మనం చనిపోయిన తర్వాత. ఎందుకు అని అంటే అది అనంతమైన కాలం ఉంటుందంట. నిత్య జీవం అంటే ఎప్పుడు బతుకుతూనే ఉంటామంట. మీరే చెప్పండి, 60, 70, 90 సంవత్సరాలు పెద్దయా, లేకపోతే ఎల్ల కాలము అసలు సంవత్సరాలు లేని జీవితం అంటే అనంతమైన జీవితం, లెక్కబెట్టలేని యుగాలు జీవించటం జీవితమా? మరి నిత్య జీవమే కదా గొప్పది. ఆ నిత్య జీవితం ఏమంటే ఎప్పుడు బతికే జీవితం ఎక్కడ బతుకుతావు మరి, నరకంలోనా పరలోకంలోనా? నరకంలో యాతన ఉంటది, నరకంలో బాధలు ఉంటాయి, ఏడుపు పనులు కొరుకుతూ ఉంటది, కాలుతూ ఉంటారు కానీ చచ్చిపోరంట. అది వాళ్ళు ఎంతకాలం ఉంటారు అట్లా, 100,000,000,000 కాదు అసలు కాలుతూనే ఉంటారంట, అట్లా టార్చర్ ఉంటది. మరి పరలోకంలో ఉండే వాళ్ళు ఎట్లుంటారంట, ఎప్పుడు ఆయనతోనే ఉంటారంట, సంతోషం ఆనందం మహిమలో ఉంటారంట. వాళ్ళు దేవుణ్ణి డైరెక్ట్ గా ఆయన సన్నిధి అనుభవిస్తారంట, ఆయనతో మాట్లాడతారంట, ఆయన ఆరాధిస్తారంట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు మరణము ఉండనే ఉండదంట. అది మన నిరీక్షణ. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు, అంటే అందుకనే వాళ్ళకు దుఃఖం ఉంటది, వాళ్ళకి ఎందుకు బతుకుతున్నారో తెలియదు, కన్ఫ్యూజన్ గా ఉంటారంట. మనకు తెలుసు ఒకవేళ మనల్ని హేళన చేస్తారు, ఒరే పరలోకం ఉందట నువ్వు చూసినవా, లేకపోతే ఆ పోతిపోయిన జీవితం అని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలియదు. అందుకని దేవుని వాక్యంలో ఏం రాశారంటే మీరు వాళ్ళలాగా ఉండకూడదు, మీరు వాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకనంటే అని చెప్తూ కింద ఏమేం జరుగుతున్నాయో చెప్తున్నాడు. ఒకవేళ మనం వాళ్ళలాగా ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ కొంచెం ఆగి ఎందుకు అనంటే, మరి నిరీక్షణ ఉన్న మనము నిరీక్షణ లేని వాళ్ళలాగానే ప్రవర్తిస్తే, వాళ్ళలాగనే ఆకర్షణలు, వాళ్ళలాగనే ఈ లోకంలో మునిగిపోయి, వాళ్ళలాగనే కన్ఫ్యూజన్ అయిపోయి, వాళ్ళలాగనే అసలు జీవితానికి అర్థం లేకుండా బతటం, ఆయన వస్తాడనే స్పృహ లేకపోవటం, ఆయన ఆయనతో పాటు మనం ఉంటాము అసలు ఇది కాదు జీవితం అనే స్పృహ లేకపోతే మరి జాగ్రత్తగా ఉండాలి. నిజంగా మారుమనసు పొందామా? నిజంగా మారుమనసు పొందిన వాళ్ళట తప్పకుండా ఎదురు చూస్తారట దేవుని కోసం. నిజంగా మారుమనసు పొందిన వాళ్ళకు చాలా భయంకరమైన పరిస్థితి అట ఆ రోజు. ఎందుకనంటే చూద్దాం ఇక్కడ. యేసు కింద ఏం రాశారంటే, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎందుకు నిజంగా అంటే ఇక్కడ ఏం రాశాడంటే, మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల కోసం చనిపోయాడు కదా, చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేస్తే మనం కూడా అట్లే లేస్తాము అనే మనకు నిరీక్షణ ఉందంట. ఆయన లేచాడంట, ఖచ్చితంగా మనం కూడా లేస్తామనంట. ఆయన ఈ పునరుత్థానం అవ్వటంలో మొదటి ఫలం అంట, ప్రథమ ఫలం అంట, మనం తర్వాత. అందుకనే మనకంటే ముందు లేచి ఆయన సమాధిలో నుంచి మూడో దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనం కూడా లేస్తామంట అట్లే. ఎవరు లేస్తారంట అట్లా, ఎవరు పునరుత్థానం అవుతారంట? ఒకవేళ సడన్ గా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే ఎవరు ఫస్ట్ లేచేదంటే, ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి అంటే మన తాత ముత్తాతలు ఎవరైనా మన బంధువర్గంలో కానీ ఎవరైనా ఈ సమాజంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని వాళ్ళు అంగీకరించి వాళ్ళు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు మరణిస్తానంట, వాళ్ళు ఇప్పుడు సమాధిలో ఉన్నారు. వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర ఉంది, శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. అయితే వాళ్ళు ముందుగా లేస్తారంట, వాళ్ళకి ఆత్మ వస్తుంది, ఆ శరీరం ఫామ్ అవుతుందంట, మహిమ శరీరంగా మారుతుంది, వాళ్ళు తిరిగి లేస్తారంట. ఎందుకు లేస్తారు? ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు రాకడ కొంచెం లేట్ అయింది అనుకోండి, మనం కూడా చనిపోతే ఆ సమాధులన్నీ తెరవబడతాయంట, వాళ్ళు లేస్తారంట. అయితే ఈ రెండవ రాకడ అనేది ఖచ్చితంగా ఉంది, అది సడన్ గా వస్తుందంట. ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట ఒక ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా సదా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఫస్ట్ ఏం జరిగిందంటే సడన్ గా మనకు వస్తుందంట. ఎందుకంటే 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అది సడన్ గా వస్తుందంట దేవుని రాకడ. మనకు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు, ఏమని? ఆయన రాకముందు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పాడు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, భూకంపాలు అక్కడక్కడ కలుగుతాయి, తర్వాత రకరకాల విషయాలు, చాలా విపరీతమైన మార్పులు జరుగుతూ ఉంటాయని ఆల్రెడీ చెప్పాడు. అయితే మరి ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరికి తెలియదు. చాలా మంది డేట్లు ఇచ్చేస్తారు, చాలా మంది చెప్పేస్తారు, కానీ అది తప్పు, అది దేవుని వాక్యానికి విరుద్ధం. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి చెప్పలేదు. ఆయన చెప్పడు, ఆయనే అన్నాడు నేను సడన్ గా వస్తాను, అకస్మాత్తుగా ఆ దినం వస్తుంది మీ మీదికి అని అన్నాడు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, ఈ సంవత్సరంలో రావచ్చు, లేకపోతే ఈ నెలలో రావచ్చు, ఈ వారంలో రావచ్చు, ఈ రోజే రావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సడన్ గా ప్రత్యక్షం అవ్వచ్చు. ఎక్కడ అవుతాడంటే మధ్యాకాశంలో అవుతాడు ప్రత్యక్షం, సడన్ గా, అకస్మాత్తుగానట. ఎట్లనట? 5వ అధ్యాయంలో చూస్తానట, దొంగలాగా వచ్చున్నానంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. దాని అర్థం అది, దొంగ చెప్పిరాడుగా. కాబట్టి ఎట్లా అంట, చాలా మంది ఏమనుకుంటారట తెలుసా? 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే తెలుస్తుంది, లోకులంట, అంటే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఉంది, బాగానే ఉంది, అంతా ఏం భయమేం లేదు, ప్రపంచం అంతా మంచి శాంతిగా ఉంది, చక్కగా ఉంది, బాగా ఉంది, మంచి సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకేం ప్రాబ్లం మనకు, ఏమి లేదు అన్నప్పుడంట, గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సడన్ గా అకస్మాత్తుగా ఆ రోజు వస్తుందంట, అంటే సడన్ గా మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతారంట. ఆయనకంటే ముందు ఏమవుతుంది? ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఒక బూర ఊదుతాడంట, ఒక దేవుని యొక్క దేవదూత ఒక పెద్ద బూర ఉంటుందంట, ఆ బూర ఊదుతారంట పరలోకం నుంచి. అప్పుడు ప్రకటించబడుతుందంట, ప్రభు వస్తున్నాడు అని అన్నప్పుడు మనకు తెలుసు కదా, మనం రాజుల కాలంలో చూస్తాం కదా, ఒక ఆయన వచ్చి పెద్ద సౌండ్ చేసేసరికి ఆ బూర గాని డప్పు గాని కొడతారు, అప్పుడు తర్వాత రాజుగారు వస్తారు, అంతే కదా ఆ స్టైల్ అన్నట్టు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఫస్ట్ ప్రకటించబడుతుంది, తర్వాత పెద్ద సౌండ్ వస్తుంది, బూర శబ్దము, అందరి అటెన్షన్ పే చేస్తారంట, అందరూ ఈ సౌండ్ వింటారంట. ఆ వినగానే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి మధ్యాకాశానికి వచ్చేస్తారంట. రాగానే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరు? అందరు కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన అంగీకరించి మారు మనసు పొందిన వాళ్ళు, సమాధుల్లో వాళ్ళ శరీరాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర ఉంది కదా, వాళ్ళు ఆ ఆత్మ ఈ శరీరంలోకి అటాచ్ అయ్యి ఆ శరీరం మహిమ శరీరంగా మారి ఆ సమాధిలో నుంచి లేచి వెంటనే ఆ మధ్యాకాశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేరుతామంట. అదే సమయంలో మనం గనక ఇట్లే బతికుంటే మనం కూడా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అందరం మనం అందరం ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడతాడట. ఈ శరీరము ఈ ఉన్న శరీరం మనకుంది కదా, ఈ మహిమ శరీరంగా మార్చబడి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం కూడా ఎత్తబడతామన్నమాట. అంటే వాళ్ళు ఫస్ట్ టక్కన లేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా మార్పు పొంది మనం కూడా వెళ్తామంట. ఎక్కడికి? మధ్యాకాశానికి. అక్కడ ఏడేండ్లు విందు, అదే సమయంలో కింద భూమి మీద కొంతమంది చాలా మంది విడవబడతారంట, వాళ్ళకి ఏడేండ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి. అంత్యక్రీస్తు వస్తాడు, 666 ముద్ర స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ విడవబడిన వాళ్ళకే, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళకి కాదు. మీరే చెప్పండి, మనలో ఎవరైనా మారుమనసు పొందకుండా ఉంటే వాళ్ళు విడవబడతారు? ఒకవేళ మారుమనసు పొందినట్టు నటిస్తే వాళ్ళు విడవబడతారు? చాలా మందికి సువార్త ప్రకటించబడ్డది, ఇంకా ప్రకటించబడుతుంది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఆయన రాకడ ఎంత అకస్మాత్తుగా ఉంటదంటే అంత మంచిగా ఉంది, బాగానే ఉంది, అందరు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఉంటున్నారు, అంత కామన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంది కామన్ గా? మనం భలే ఉన్నది, పొద్దున్న లేచాము, మొహం కడుక్కుంటాం, తింటున్నాం, తొందరగా జాబ్ లోకి వెళ్ళిపోతాం, అట్లే ఉంటదట, సేమ్ కామన్ గా. కానీ సడన్ గా బూర ఊతాడంట. ఆ బూర ఊదినప్పుడు ఆయన వచ్చి మధ్యాకాశంలో ఉంటాడంట, వేవేల దూతలతో. తర్వాత చాలా మంది ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్న విశ్వాసం పెట్టుకుని ఆయన వస్తాడంట. వచ్చినప్పుడు ఈ సమాధిలో ఉన్న వాళ్ళు తిరిగి లేచి మనం కూడా వెంటనే మార్పు చెంది వెళ్ళిపోతామన్నమాట. మిగతా వాళ్ళు అక్కడే విడవబడతారు. వాస్తవానికి మారుమనసు పొందినట్టు నటించే వాళ్ళ పరిస్థితి అప్పుడు తెలుస్తుంది. నిజంగా మారుమనసు పొందిన వాళ్ళు ఎవరో గజ్జన వణుకుతారు చాలా మంది. అయ్యో నేను చచ్చుకొచ్చాను కదా, అయ్యో నేను బైబిల్ చదివాను కదా, అయ్యో నేను ప్రార్థన చేశాను కదా. సేమ్ విశ్వాసులు లాగానే ఉంటారంట, కానీ వాళ్ళు విశ్వాసులు కాదంట, వాళ్ళు విడవబడతారంట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్ టెర్మినాలజీని నేర్చుకున్నారు, ప్రైజ్ లాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, లేకపోతే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టడం, క్రైస్తవులంటే ఇష్టం ఉండి దేవునిలోకి రావటం, కానీ మారు మనసు పొందలేదంట. ఎందుకనంటే మారు మనసు పొందితే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, వాళ్ళ జీవితం మారిపోతుంటది, వాళ్ళు వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, సువార్త చెప్పకుండా ఉండలేరట. కాబట్టి వాళ్ళు నటించారంట. ఎవరు? మారు మనసు పొందకుండా వాళ్ళు ఇక్కడే విడవబడతారంట. అది ఎంత భయంకరమైన విషయం! అది అకస్మాత్తుగా వస్తుందంట, సడన్ గా. మీరే చెప్పండి, సడన్ గా మధ్యాకాశంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు అప్పుడు? వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, అంతే, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బస్ డ్రైవర్ అనుకోండి, బస్సులో ఉన్నవాడు అట్లే వెళ్ళిపోతాడు, పైలట్ అయితే పైలట్ వదిలి వెళ్ళిపోతాడు. తర్వాత మీరు డ్యూటీ చేస్తున్నారు అనుకోండి, పోలీస్ డ్యూటీ చేస్తున్నారు ఇక్కడో, లేకపోతే ఇంకా వేరే డ్యూటీ, డాక్టర్స్ లేకపోతే నర్సు ఏదో డ్యూటీ, ఆ డ్యూటీల నుంచి టక్కున మాయమైపోతారు. టీచరు, పని చేసుకునే వాళ్ళు, సిమెంట్ పని చేసుకునే వాళ్ళు, ఏ పని చేసుకునే వాళ్ళు ఆయన, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందంట, టక్కున వెళ్ళిపోతామంట. ఒకవేళ రోగులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ పనిలో ఉన్నా కూడా, ఏ దుఃఖంలో ఉన్నా కూడా టక్కన మారిపోతామంట. ఒక పర్ఫెక్ట్ శరీరం, పర్ఫెక్ట్ మనసు, పర్ఫెక్ట్ ఆత్మగా మారిపోతాం. ఎందుకనంటే ఇంతకు ముందు మనకి ఏ పోలిక ఇవ్వబడ్డదో, అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆయన పోలిక ఆయన స్వభావంలో చేశాడు కదా, అదే స్వభావం యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోకి వస్తామంట. టక్కనే మనం వెళ్ళిపోతామంట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మధ్యాకాశంలో ఉంటామంట. మరి ఇట్లా మనం ఉంటే మనకు మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు దుఃఖపడాలి? మనం ఎందుకు ఈ లోకంలోనే వీటి విషయాల పట్ల బాగా నలిగిపోయి ఇబ్బంది పడుతూ ఉండాలి? ఇది ఎవరు చేస్తారంటే మిగతా వాళ్ళు చేస్తారు. ఎవరు యేసు ప్రభు నమ్మనులు చేస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం ఉంది, మనకి లేదు, కాబట్టి మనం అట్లా దుఃఖపడాల్సిన అవసరం లేదు అని మనం ఒకరినొకరు ఆదరించుకోవాలంట. ఈ కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలంట. ఒక విషయం చూడండి, టక్కన మనం మహిమ శరీరంగా మార్పు పొందిన తర్వాత వెంటనే ఎక్కడ ఉంటామంటే చూడండి, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చక్కగా వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటామట, ఇంకా ఎప్పటికీ అక్కడే ఉంటామంట. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు అనంతమైన కాలం ఆయనతో పాటే ఉంటాం మనం, ఆయనతో పాటే ఉంటాం. మళ్ళీ ఆయన దిగి వస్తాడు, తర్వాత ఇక్కడ 1000 పరిపాలన చేస్తాడు. అదంతా తర్వాత నేను ఆ విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆయనతో పాటే ఉంటాం. అబ్బా ఇంకెందుకు ఈ జీవితం? ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఇబ్బందులు, రోగాలు, నొప్పులు, తర్వాత రకరకాల ఇబ్బందుల్లో ఉన్నాం మనం. అవి అందరికీ ఉన్నాయి, కానీ మనము ఏ దేనికోసం బతుకుతున్నాం అనంటే ఆయన వస్తాడంట, మనల్ని తీసుకెళ్తాడు అనే నిరీక్షణతో బతుకుతున్నాము. అప్పుడు ఇవన్నీ, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు అన్నీ ఉండవంట. ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండటానికి, మనల్ని తీసుకుపోవడానికి ఆయన వస్తున్నారంట. ఎంత మంచి విషయం ఇది అని ఒకరినొకరు ఆదరించుకోవాలంట. ఎవరైనా బాధగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, దుఃఖపడతా ఉంటే, నిరీక్షణ లేకుండా ఉంటే విశ్వాసుల దగ్గరికి వెళ్ళంట, ఇంకో విశ్వాసం ఏం చెప్పాలంట, ఏం చెప్పాలంట, బ్రదర్ ఇది కొన్ని రోజులే, కొంచెం ఓపిక పడదాం మనం. ఎందుకో తెలుసా, అసలు ఆయన వస్తున్నాడు తొందరగా, మనల్ని తీసుకెళ్తాడట, ఆయనతో పాటు ఉంచుకుంటాడు, ఇంకా ఇవన్నీ ఉండవు కదా బ్రదర్, ఈ శరీరం ఉండదు, ఈ శరీరంలో ఈ బాధలు ఉండవు, ఈ ఈ వీరితో ఇంత గొడవ ఉండదు, తర్వాత ఈ దుఃఖం ఉండదు, ఇవన్నీ వెళ్ళిపోతాయి, మన శరీరం మొత్తం మార్పు చెందుతుంది, దేవుని పోలికలోకి వస్తాం మనం, ఆయన మహిమ శరీరాన్ని ఇస్తాడు మనకి, అందులో ఏ బాధలు ఉండవు, ఎప్పుడు ఆయనతో పాటు ఉంటాం, ఆనందంగా సంతోషంగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. కొంచెం ఉపయోగపడు బ్రదర్, మనకు ఆ నిరీక్షణ ఉంది కదా, వాళ్ళకంటే లేదు అని ఒకరినొకరు తప్పకుండా ఆదరించుకోవాలంట. ఆదరించుకోవాలి, వస్తారనే స్పృహ కలిగి ఉండాలంట. ఎందుకనంటే అసలు బతికేది మనం దానికోసం కదా, అసలు ఎదురు చూసేది ఆయన కోసం కదా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది అందుకట కదా ఖచ్చితంగా వస్తానని. ఆ స్పృహ మనకున్నది అసలు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నాడు అని అంటే మనలో ఏ ఆలోచనలు వస్తాయి చెప్పండి? ఆనందం వస్తుందా? ఆనందం వస్తుందా? ఆనందం వస్తుందా? అబ్బా వస్తున్నాడా, ఇంకే నేను వెళ్ళిపోతాను, లేకపోతే భయం అవుతుందా? ఒకసారి పరిశీలించుకుందాం మనల్ని మనం. నిజంగా అమ్మో వస్తున్నాడు అని అంటే నేను వెళ్ళిపోతాను, ఇంకా దేవుని దగ్గరికి సంతోషంగా ఉంటాను ఆయనతో పాటు అనేవాళ్ళు, వాళ్ళు ఎవరంటే విశ్వాసులు, మారు మనసు పొందిన వాళ్ళు. భయం అవుతుందంటే వాళ్ళకి నిజంగా మారు మనసు లేదని. ఒకవేళ విశ్వాసులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది భయం అవుతుందంట. ఎవరంటే వాళ్ళు వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే, కాకపోతే అయ్యో ఇప్పుడేనా ఇంత తొందరగా వచ్చాడా, నేను ఆ పని చేయలేదే, ఈ పని చేయలేదు, అది సెటిల్ అవ్వలేదు, ఇది సెటిల్ అవ్వలేదే, ఇది ఇంకా పూర్తి చేయలేదే అని అనుకుంటారంట. ఇంకా కొంచెం అయ్యో ఎప్పుడు వస్తున్నాడా, అసలు విశ్వాసం అట్లా ఉంటాడా, అసలు ఉండకూడదు కదా. అంటే ఏ ఎట్లాంటి విశ్వాసం అంటే విశ్వాసే, కానీ ఏదైతే చేయాలో, అంటే దేవుడు ఏవేవైతే చేయాలని చెప్పాడు వాక్యంలో, అవి చేయకుండా ఉండటం పాపమే కదా. ఏవైతే చేయమన్నాడో వాటిని చేయకపోవటం, ఏవైతే చేయొద్దన్నాడో వాటిని చేస్తా ఉంటే పాపం. ఏవైతే చేయొద్దు చేయొద్దు ఇవి పాపం అని దేవుడు చెప్పాడు, అవి చేస్తా ఉంటే, ఏవైతే చేయి చేయమని బాధ్యతల్లాగా ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, హెచ్చరికలు ఇచ్చి దేవుడు వాక్యంలో చెప్పాడో వాటిని చేయకపోతే కూడా పాపమే. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటాం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాం మనం, అయ్యో ఇప్పుడు వస్తున్నాడా, అయ్యో ఎట్లా, ఇంకా అది చేయలేదు ఇచ్చేలే, కొంచెం దిగాలుగా ఉంటారంట, బాధపడతారంట, కొంచెం అంటే ఉదాసీనంగా కొంచెం మనసు నొచ్చుకున్నట్టు ఉంటారంట, అయ్యో ఎట్లా అనే గిల్టీనెస్ తో ఉంటారట. అట్లా ఉండకూడదు, షేమ్ గా ఫీల్ అవుతాం అప్పుడు దేవుడు వచ్చినప్పుడు. ఎట్లా ఉండాలంటే ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఎప్పుడొస్తాడు, నేను వెళ్ళిపోతాను అని ఎప్పుడు వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, సువార్త ప్రకటనలో నమ్మకంగా ప్రేమతో ఇతరులను ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గద్దించుకుంటూ, హెచ్చరించుకుంటూ ఉండాలంటే మిగతా 5వ అధ్యాయం అంతా అది రాశాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మరమంచు పొందిన వాళ్ళమా? జాగ్రత్త, పాపాలు ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, లేకపోతే ఇక్కడే విడవబడతాం. ఒప్పుకున్న వాళ్ళమా? అంత సంతోషంగా, ఆనందంగా ఆయన కోసం బతుకుతూ ఎదురు చూస్తూ ఉన్నామా? ఎదురు చూస్తూ ఉండాలి. చూస్తూ ఉన్నప్పుడు అన్ని చేస్తూనే ఉండాలి. అన్ని పనులు వదిలేసి సైలెంట్ గా ఉండటం కాదు, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, సువార్తలో ఎడతెగక ఉండాలి, ఒకరినొకరు ప్రేమిస్తూ. అలా ఉన్నవాళ్లే ఆనందంగా ఎదురు చూస్తారంట. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ మారుమనసు పొందకపోతే పాపాలు ఒప్పుకొని అంగీకరిద్దాం, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. మారుమనసు పొందిన వాళ్ళమైతే అన్ని నెరవేర్చిన వారమై సంతోషంగా ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.